சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
பதி உபனிஷத்துலு முக்கியமான உபனிஷத்துலு அனி தெலுஸ்குனாம். ஈஷகேன கட பிரஷ்ன முண்டமாண்டூக்கிய தித்திரிஹி ஐதரேயம் ச சாந்தோக்யம் பிருஹதாரண்யகம் ததா. வேதமுல யொக்க அந்த பாகம் உபனிஷத்து அனி பிளவுபடுத்துந்தி. வேதாண்ணி ரெண்டு பாகாலுகா சூஸ்தே வேத பூர்வம் அனி வேத அந்தம் அனி அண்டார். வேத பூர்வம் கர்மகாண்டன குறிஞ்சி விவரிஸ்துந்தி, வேத அந்த ஜானகாண்டான குறிஞ்சி விவரிஸ்துந்தி. வேத பூர்வம்லோ கர்மகாண்டன குறிஞ்சி விவரிஞ்சேடப்புடு ஈ கர்மகாண்டல்லோ ஏன் செப்பபடினாயி அனேட்டுவண்டிது மனம் கிரிந்தட்டி உபனிஷத்துல உபோத்காதனலோ சூசாம். என்ன உபனிஷத்துல பூர்த்தி சேசாம் மனம் அண்டே முண்டக உபனிஷத், கேன உபனிஷத், கட உபனிஷத், ஈஷாவாஸ்ய உபனிஷத், கைவல்யோபனிஷத், தைத்திரியோபனிஷத், ஆறு உபனிஷத்துல பூர்த்தி சேசாம். என்ன உபனிஷத்துல மனக்கு ஜாபகம் உன்னாயி அனேதி பிரஷ்ன. கணக்கு ஆறு உபனிஷத்துல மனம் பூர்த்தி சேசாம். இப்படி ஏழவ உபனிஷத்து மாண்டூக்கியோபனிஷத்து சூடபோத்துனாம். ஈ உபனிஷத்து சால முக்கியமானட்டுவண்டி உபனிஷத்து. உபனிஷத்து சின்னதே அயினப்பட்டிக்கி தானிக்கு வியாக்கியானலாக கௌடபாதாச்சாரியுல வாரு காரிக்கலு வ்ராசார். கௌடபாதாச்சாரியுல வாரு காரிக்கலு வ்ராசார். அந்தவல்ல உபனிஷத்து சால பெத்தது. ஆ உபனிஷத்துலோக்கு வெள்ளே முந்து மனம் இந்தவரைக்கும் மனம் உபனிஷத்துலக்கு உபோத்காதம் விண்ணாம், இன்ட்ரொடக்ஷன். மரலே ஒக்கசாரி சிம்ஹாவலோக்கனம் சேசுக்கோவாலி. ஏம் விண்ணாம் உபனிஷத்து அண்டே ஏன்டி, உபோத்காதம் ஏமிட்டி ஒக்கசாரி சிம்ஹாவலோக்கனம் சேசுக்குந்தாம். நாலுகு வேதாலு உன்னையி அனி தெலுஸ்குன்னாம் மனம். ருக்வேத, யஜுர்வேத, சாமவேத, அதர்வண வேத. நாலுகு வேதால யொக்க பூர்வபாகம் கர்மகாண்டமனி, அந்தபாகம் வேதாந்தமனி, ஜானகாண்டமனி பிலுஸ்தாம். ஈ வேதானிக்கே மூடு பேர்லு. ஸ்ருதி அனி பேரு, ஆகம அனி பேரு, வேத அனி பேரு. வேதானிக்கு வேதம் அனி எந்துக்கு வச்சுந்தே, வித்யதே அனேன, வித்யதே ஜ்ஞாயதே அனேன இதீன சதுர்வித புருஷார்த்தான். ஏ வேதம் வலனைத்தே மனம் நாலு புருஷார்த்தாலு தெலுசுகுண்டாமோ அது வேதம் அனி அர்த்தம். சதுர்வித புருஷார்த்தான் ஞாயத்தை அனேன, தேனி வலனைத்தே மனம் தெலுசுக்குண்டாம். தர்ம அர்த்த காம மோக்ஷ புருஷார்த்தம் அண்டான். அசலு புருஷார்த்தம் அண்டே ஏமிட்டி அண்டே, புருஷேண அர்த்தியதே இது புருஷார்த்த. வக்தி சேத அண்டே புருஷுடு அண்டே இக்கட வக்தி மனுஷி. வக்தி சேத கோருக்கோபடேட்டுவண்டிது, அர்த்தியதே அண்டே வாஞ்சிம்பபடேட்டுவண்டிது, ஏதைத்தே உண்டோ அது புருஷார்த்த. ఏది పొంది తాను ప్రయోజనం పొందాలని అనుకుంటాడో వ్యక్తి అది పురుషార్థ. ఇంగ్లీష్లో గోల్ అంటారు, గమ్యం అంటారు, సాధ్యం అంటారు. కనుక వేదముల వలన మనకు కావలసినవి మనం ఈ నాలుగు పురుషార్థాలను పొందగలుగుతాము, కనుక అది వేదం అని పేరు. నాలుగు పురుషార్థాలని తెలుసుకుంటే వాటి వల్ల మనకేమిటి ప్రయోజనం, మనం ఏం పొందుతాం అనేటువంటిది తెలుసుకోగలుగుతాం. కనుక వేద అంటే తెలుసుకోవడం, కనుక దానికి వేదం అని పేరు వచ్చింది. విద్యతే జ్ఞాయతే అనేన చతుర్విధ పురుషార్థాన్ ఇది వేద అన్నారు. రెండవ పేరు శృతి అని పేరు. వేదానికే మరొక పేరు శృతి. శృతి అంటే శంకరశ రాయాలి. వేదానికి శృతి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, శృతి అనంటే వినడం. మన ఋషుల చేత వేద మంత్రాలు వినబడినాయి. భగవంతుడి చేత ఇవ్వబడినటువంటి వేద మంత్రాలు మన ఋషులు విన్నారు. విన్న తర్వాత ఆ మంత్రాలను వారి శిష్యులకు బోధించారు. విన్న తర్వాత ఆ మంత్రాలను వారి శిష్యులకు బోధించారు. అందుకని పుస్తకాలు ప్రింటింగు ఏమి ఉండదు. కర్ణ పరంపర అంటే గురువుగారు చెప్పే మంత్రాలను చెవుల ద్వారా విని మళ్ళీ తను ఆ శిష్యుడు తన శిష్యులకి అందిస్తాడు. అలా అందించడమే శృతి అంటారు. అంటే వినడం ద్వారా, వినికిడి ద్వారా ప్రచారమైనటువంటి వేద వాంగ్మయం. వినికిడి ద్వారా ప్రచారమైనటువంటి వేద వాంగ్మయం కర్ణ పరంపర ద్వారా అని అర్థం. అది ఎవరు వ్రాసినటువంటిది కాదు, పురుష బుద్ధితో వ్రాసినటువంటిది కాదు, అది వేద వాంగ్మయం భగవంతుడి నుంచి వచ్చినటువంటిది. అందుకనే వేదానికి శృతి అని పేరు. శృ అంటే వినడం. ఇప్పుడు వచ్చిన ఈ పుస్తకాలు వ్రాయడం అన్నీ ప్రింటింగ్ ప్రెస్లు, ఎందుకు అలా మన వాళ్ళు కర్ణ పరంపరగా శృతిగా అట్లా ఉంచారంటే, ఎప్పుడైతే కర్ణ పరంపరగా వింటామో యథావిధిగా మనకు అది అందుతుంది. గురువుగారి ముందు కూర్చొని మన చెవుల ద్వారా యథావిధిగా వినాలి, అప్పుడే అది సరి అయినటువంటి జ్ఞానం అవుతుంది. కానీ పుస్తకాల్లో రాసినా సీడీలు చేసినా ఏవి చేసినా కూడా చెవులతో విన్నంత స్పష్టతగా ఉండదు. మంత్రాలు ఉచ్చారణ మైకులో ఒక రకంగా వినపడతాయి, ఒక్కొక్క స్పీకర్లో ఒక్కొక్క రకంగా వినపడతాయి. కానీ గురువుగారి ఉచ్చారణ చేసేటప్పుడు కనుక మనం వింటే, చూస్తూ గురువుగారి ముఖాన్ని చూస్తూ విన్నామంటే కరెక్ట్గా మన చెవుల్లో ఆ ధ్వని కరెక్ట్గా పడుతుంది. అందుకని మంత్రాలలో ఎటువంటి లోపాలు రాకుండా ఉండడం కోసం, ఉచ్చారణలో ఎటువంటి లోపాలు రాకుండా ఉండడం కోసం మన మహర్షులు ఆ కర్ణ పరంపరనే అనుసరిస్తూ వచ్చారు. ఉచ్చారణలో మార్పు వస్తే అర్థంలో మార్పు వచ్చేస్తుంది, అర్థంలో మార్పు వస్తే మనం తాత్పర్యాన్ని పొందలేం, తెలుసుకోలేం. కనుక ఈ సంగీతం కూడా ముఖాముఖిగా నేర్చుకోవాలి. ఇప్పుడు అందరూ స్కైప్లో నేర్చుకుంటున్నారు, అన్నీ స్కైప్లోనే. స్వామిని మీ క్లాసు స్కైప్లో రాదా అని అడుగుతారు. కనుక రోజులు మారిపోయినాయి, పద్ధతులు మారినాయి, దాన్ని శృతి అన్నాం. మూడవ పేరేంటంటే ఆగమ. ఆగమ గురు శిష్య పరంపర ద్వారా ఆగచ్చతి ఇది ఆగమ. వేదానికి ఆగమం అని ఎందుకు పేరు అంటే, గురు శిష్య పరంపర ద్వారా ఆగచ్చతి. ఎలా వచ్చింది ఈ వేదం మనకు అంటే, ఆ చెప్పే గురువుగారు వారి గురువుగారి దగ్గర చదువుకుంటే, వారి గురువుగారు వారి గురువుగారి దగ్గర చదువుకొని, గురు శిష్య గురు శిష్య గురు శిష్య అలా వచ్చిందే కానీ ఎవరి యొక్క సొంత సాహిత్యం కాదు. కనుక ఆగమ అన్నారు. మనం కూడా తెలుగులో అంటాం ఆగమనం అని, రావడం అన్నమాట. ఎలా వచ్చిందంటే ఈరోజు మనకు వేదం గురు శిష్య పరంపర ద్వారా ఆగచ్చతి ఇది ఆగమ అన్నారు. ఈ మూడు పేర్లు వేదానికి, వేదం అని పేరు, శృతి అని పేరు, ఆగమం అని పేరు. ఇప్పుడు వేదం రెండు భాగాలని మనం తెలుసుకున్నాం. మొదటి భాగం కర్మకాండం ఏం చెప్తున్నది అంటే, మనం మూడు సాధించాలని కోరుకుంటాం, మూడు సాధ్యాలు. మనం ఏం కోరుకుంటాం? ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. ఈ శరీరానికి సంబంధించినవన్నీ మనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటాం. కనుక ఉపాధి అంటారు. మొదట సాధ్యత్రయం, ఏమి సాధించాలనుకుంటున్నావు నాయన అంటే, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి అన్నారు. ఉపాధి అంటారు ఈ శరీరం. ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా సాధిస్తాం. కొంచెం తలనొప్పి ఉన్నా కూడా క్లాస్ అర్థం కాదు కదా మనకు. కనుక ఉపాధి సరిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మనసు ఆనందంగా ఉండాలి. లేకపోతే మనం ఏది ఆనందించలేము, ఏది వినలేము. కనుక దీని యొక్క క్షేమం నాకు కావాలి, ఇది నా గమ్యం. ఎలా తెలుసండి అంటే, చూడండి ఎక్కడ పట్టినా బ్యూటీ పార్లర్స్, కీ ఫిట్ ఎక్సర్సైజ్ సెంటర్స్, జిమ్ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి కదా. దాన్ని బట్టే తెలిసిపోతుంది మనకు ఉపాధి, ఈ శరీరం క్షేమంగా చూసుకోవడం నాకు ప్రథమ కర్తవ్యం. ఇది ఒక గమ్యం మనకు. పొద్దున్న లేస్తే మూడు సార్లు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. దేనికోసం అండి? ఉపాధి క్షేమం కోసమే కదా. అంతేకాదు, ఈ ఉపాధి అనేది చక్కగా ఉంచడం నా గమ్యం. అంత మాత్రానే సరిపోదు, ఈ ఉపాధికి కావలసినటువంటివి కొన్ని ఉన్నాయి బయటవి. ఆహార పదార్థాలు ఏమిటి, వస్త్రములేంటి, రకరకాలైనటువంటి విషయాలు ఈ శరీరానికి అవసరం కదా. ఈ శరీరానికి కళ్ళజోడు దగ్గర నుంచి, ఉంగరం దగ్గర నుంచి, సెల్ ఫోన్ దగ్గర నుంచి ఎన్ని అవసరాలు ఉన్నాయి నాకు, ఒకటే రెండా అండి. అందుకనే అదేం మార్కెట్, కామధేను మార్కెట్ ఇప్పుడు అన్ని బిగ్ బజార్, సూపర్ మార్కెట్. ఆమా సూపర్ మార్కెట్. ఆ సూపర్ మార్కెట్లో అవన్నీ ఎవరి కోసం అంటే ఈ ఉపాధి కోసం. ఎన్ని సూపర్ మార్కెట్లు, హెరిటేజ్ సెంటర్స్, ఆర్గానిక్ ఫుడ్, ఇన్ని విషయాలు. ఇంకా టీవీ కావాలి, సెల్ ఫోన్ కావాలి, మంచి ఇల్లు కావాలి, రకరకాలైన వస్తువులు. గోటి దగ్గర నుంచి తలదాకా వెంట్రుకలకే చూస్తే ఎన్ని రకాల షాంపూలు, ఎన్ని రకాలు. గోటికి చూస్తే ఎన్ని రకాల నెయిల్ పాలిష్, స్కిన్ కేర్, పళ్ళు కేర్, హెయిర్ కేర్, ఐ కేర్, ఐబ్రో కేర్, ఎన్ని కావాలి. ఒక్క విషయం అంటే బజార్కి వెళ్తే తెలుస్తుంది మనకి ఎన్ని అవసరాలు ఉన్నాయన్నది. విపరీతంగా మనకు తెలుసు, మనకి ఎన్నెన్ని కావాలో వాళ్ళకి తెలుసు తయారు చేసేవాడికి. ఒక వస్తువులోనే ఎన్ని రకాలు, కంపెనీ బ్రాండ్ అన్న అనేక రకాలైన బ్రాండ్. ఏ బ్రాండ్ వాడతారు మీరు మళ్ళీ? ఇదంతా కూడా విషయం అంటారు. ఈ శరీర ఉపాధికి ఏ విషయాన్ని పొందాలి, ఆ విషయం నాకు అది సక్రమంగా ఉండాలి, నాకు అనువైనటువంటి విషయం కావాలి, నాకు ఇష్టమైనటువంటిది కావాలి, అప్పుడే నేను ఆనందంగా ఉంటాను. ఆ వాషింగ్ మిషన్ ఏమిటి, టెలివిజన్ ఏమిటి, సోఫా సెట్ ఏమిటి, నా నచ్చినటువంటి డిజైన్ కావాలి, డ్రెస్ కూడా కనుక విషయం అనేటువంటిది కూడా ఒక గమ్యం మనకు. ఈ ఉపాధిని సరిగా ఉంచుకోవడం అనేటువంటిది ఒక ప్రథమ కర్తవ్యం. ఈ ఉపాధికి సౌకర్యం కోసం కావలసిన విషయాలన్నీ కూడా సక్రమంగా ఉండాలి అనేటువంటిది అదొక గమ్యం మనకు. అందుకనే కదా అన్నీ మన ఇష్టమైనట్లుగా అరేంజ్ చేసుకుంటాం ఇంట్లో కంఫర్ట్ కోసం అన్నారు. కూర్లాన్ బెడ్ దగ్గర నుంచి ఏ లైట్లు ఉండాలి, ఎట్లా ఉండాలి, ఫ్లోరింగ్ ఎట్లా ఉండాలి. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే కిచెన్ అంతా ఆవిడ సెలెక్షన్, పిల్లలకి వాళ్ళ వాళ్ళ రూమ్ సెలెక్షన్, గ్రీన్ రూమ్ సెలెక్షన్, అంత సెలెక్షన్ అన్నమాట. కనుక ప్రతి నిమిషం మనం సౌకర్యంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి ఎన్నో విషయాల మీద ఆధారపడున్నాం. కనుక విషయాహ అన్నారు. రెండవది ఏమిటి, మనం సాధించాలనుకుంటున్నాం, ఈ విషయాలన్నీ కూడా చక్కగా ఉంటే నా ఉపాధి ఆనందంగా ఉంటుంది అన్నారు. సాధ్యత్రయంలో రెండైనాయి. మూడవది ఏమిటి, లోకహ అన్నారు. లోకహ అంటే సరౌండింగ్స్, మనం ఉండే వాతావరణం. మంచి లొకాలిటీలో ఇల్లు ఉంటే బాగుంటుంది. మంచి లొకాలిటీలో 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ ఎలక్ట్రిసిటీ ఉండే వాతావరణం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ లోకం అంటే ఆ పరిసరాలు చక్కగా ఉండాలి. అవి ఉంటేనే నాకు సుఖం. కనుక ఆ లోకం, నేనున్నటువంటి వాతావరణం కూడా నాకు అనువుగా ఉండాలి అనేటటువంటి కోరిక ఉన్నదా లేదా? అది నా జీవన గమ్యం అన్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఈ శరీరానికి సుఖాన్ని ఇచ్చేటటువంటి విషయాలన్నీ కూడా నాకు ఇష్టమైనట్లుగా ఉండాలి. అదేవిధంగా నేను ఈ శరీరం ఉండే చోటు, లోకం, పరిసరాలన్నీ కూడా దీనికి అనువుగా ఉండాలి. ఎన్ని కోరికలు చూసారా? దీన్నే సాధ్యత్రయం అంటారు. ఉపాధి, విషయ, లోక, సాధ్యత్రయం. ఈ మూడింటిని సక్రమంగా ఉంచాలి అంటే సాధనత్రయం కావాలి. మార్గం ఏమిటి? ఈ శరీరాన్ని ఆరోగ్యంగా, శక్తివంతంగా, చక్కగా ఉంచాలి అంటే సాధనం ఏమిటి? నేను అనుకున్న విషయాలు, నేను అనుకున్నవన్నీ పొందాలి అంటే సాధనం ఏంటి? కోరుకుంటున్నానే కానీ అవి పొందే విధం ఎట్లా? నా పరిసరాలన్నీ, నాకుండే నైబర్స్ కూడా నేను అనుకున్నట్లుగా ఉండాలి. ఇవన్నీ పొందాలంటే ఎలా అంటే, వేదం చెప్తుంది, మూడు సాధనాలు చెప్తాను, సాధనత్రయం అన్నారు. కర్మలు, మూడు రకాలైన కర్మలు చేస్తే నీ శరీరానికి, విషయాలకి, లోకానికి నువ్వు అనుకున్నట్టుగా నీకు లభిస్తాయి. సాధనత్రయం ఏమిటి? ఆ మూడు అంటే కాయిక కర్మ, వాచిక కర్మ, మానస కర్మ. వేదపూర్వంలో ఈ కర్మలు చెయ్యి, నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, నువ్వు అనుకున్నవన్నీ నీకు దొరుకుతాయి, నీకు ఇష్టమైనది కరెక్ట్గా నీ కంట్లో పడుతుంది, అది నీ దగ్గరికి వస్తుంది. కనుక అటువంటి వైదిక కర్మలు కొన్ని చెప్పబడినాయి శాస్త్రంలో. నీది మనసులో అనుకున్నావు అనుకో, అది నీకు తప్పకుండా వస్తుంది. ఎప్పుడన్నాను, నువ్వు ఏదైనా చేస్తే ఇది చెయ్యి వస్తుంది, 40 రోజులు గుడి చుట్టూ ప్రదక్షిణం చెయ్యి, నువ్వు అనుకున్నది జరిగిపోతుంది అంట. లేకపోతే ఒక చోట ఆ దానం చెయ్యి, గోదానం చెయ్యి, భూదానం చెయ్యి, స్వర్ణదానం చెయ్యి, లేకపోతే ఎవరికైనా అన్నదానం చెయ్యి, నువ్వు అనుకున్నవన్నీ నీకు లభిస్తాయి అని. లేకపోతే ఫలానా గుడికి వెళ్ళి అక్కడ అర్చన చేసిరా, ఆ దేవుడి పేరులో అర్చన చేసి వస్తే నీకు ఇవన్నీ జరుగుతాయి అని. కనుక మనం ఏం చేస్తాం, పోయి కొన్ని ఆ యొక్క వైదిక కర్మలు చేస్తాం. ఫలానా ఊర్లో ఫలానా స్వామి పిల్లలు పుట్టలేదంటే గర్భాంబికై ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు గనక పూజ చేస్తే పిల్లలు సంతానం కలుగుతారు అన్నారు. పెళ్ళి కాకపోతే, పెళ్ళి కావడం కోసం ఒక ఊరుంది, అక్కడికి వెళితే తొందరగా పెళ్ళి అవుతుంది అని. ఇట్లా రకరకాలుగా చెప్పబడినాయి కొన్ని శరీరంతో అంటే మన చేతులతో చేసేటటువంటి కర్మలు, వైదిక కర్మలు, పూజలు, అర్చనలు, వ్రతాలు, నోములు, ఇవన్నీ కూడా కాయిక కర్మలు. ఊరికే చేయడం కాదు, కొన్ని మంత్రాలు కూడా చెప్పాలి నువ్వు అంటుంది. ఇన్ని రోజులు పారాయణం చెయ్యి, లేకపోతే ఇన్ని రోజులు వ్రాయి చేత్తో ఆ భగవంతుడి నామం, ఆ భగవన్ నామం చెప్పు, ఆ స్తోత్రాలు చదువు, నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటుంది. వాచిక కర్మలు దేనికి? వాచిక కర్మలు, ఉపాధి, విషయ, లోక, ఈ మూడు ఉంటేనే కదా నేను ఆనందంగా ఉంటాను. మూడు సాధ్యాల కోసం మూడు రకాలైన కర్మలు, కాయికంగా అంటే శరీరకంగా, వాచికంగా అంటే మన మంత్రాలతో పారాయణం చేయడం, జపం చేయడం వాచిక కర్మలు. మూడవది ఏంటంటే మానస కర్మలు, ఉపాసన చెయ్యి, ధ్యానం చెయ్యి, ఆ భగవంతుడి గురించి ధ్యానం చెయ్యి, నువ్వు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయి అన్నారు. మానస కర్మలు, కాయిక కర్మ, వాచిక కర్మ, మానస కర్మ, ఈ మూడు సాధనాల ద్వారా ఆ మూడు సాధ్యాలు నువ్వు పొందగలవు. స్వర్గానికి వెళ్ళాలనుకున్నావనుకో, జ్యోతిష్ఠోమ యాగం చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి, దేవాలయానికి పునరుద్ధరణ చెయ్యి, హాస్పిటల్ కట్టించు, స్కూల్ కట్టించు, విద్యార్థులను చదివించు, రకరకాలైనవి చెప్పారు ఏదేది పొందాలి అంటే ఏమేం చెయ్యాలి అని. అవన్నీ బాగా తెలుసు జనానికి. కనుక ఈ మూడు సాధనాలు, ఆ మూడు సాధ్యాలు పొందడానికి, ఇప్పుడు మూడు సాధనాలు, మూడు సాధ్యాలు చెప్పాం. ఏమిటవి సాధ్యాలు? ఏమిటి సాధ్యం అంటే పొందబడేది, మనం పొందదలుచుకున్నది. ఉపాధి, విషయ, లోక, మూడు సాధనాలు ఏమిటి? కాయిక కర్మలు, వాచిక కర్మలు, మానస కర్మలు. ఇవన్నీ చేసి 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 అలసిపోయి ఉపవాసాలు, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి ఉపవాసం, మహాశివరాత్రి ఉపవాసం, మహాశివరాత్రి అభిషేకాలు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఒకటా రెండా, సంక్రాంతి, దీపావళి, ఎన్నెన్ని పండగలు, మధ్య మధ్యలో ఎన్నెన్ని వ్రతాలు, నోములు, వాళ్ళ నక్షత్రానికి తగినట్లుగా మళ్ళీ ఆ నక్షత్రం మళ్ళీ ఏదైనా దోషం ఉంటే దానికి పరిహారం, ఇలా రకరకాలుగా చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ అయిన తర్వాత చేస్తావు, ఫలితం ఎట్లా ఉంటుందిరా అంటే ఫలితం కూడా మూడు దోషాలతో కలిగి ఉంటుంది. మూడు దోషాలు ఉన్నాయి ఆ ఫలితం కూడా. ఫలత్రయం అన్నారు. ఎటువంటి ఫలం వస్తుందట? దుఃఖంతో కూడిన ఫలం వస్తుంది అన్నాడు. నువ్వు అనుకున్నదే అనుకున్నట్లుగా కాదు, పూర్తిగా అనుకున్నాను పర్వాలే, పూర్తిగా అవ్వలేదు కానీ పర్వాలే అంటాం. అంటే ఏమిటి? ఎక్కడో కొంచెం దుఃఖం ఉంటుంది, దుఃఖమిశ్రితం అన్నారు. ఇల్లు కొనుక్కున్నాం, చాలా బాగుంది, బాగా కట్టుకున్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటో. ఆ ఏరియాలో ఇల్లు కొనుక్కొని కట్టుకున్న తర్వాత పక్కనే మిర్చి యార్డ్ ఉంటుంది, దూరంగానే ఉంటుంది, 1 కిలోమీటర్ దూరంలో మిర్చి యార్డ్ ఉందనుకోండి, ఏమొస్తుంది? దగ్గు వస్తూ ఉంటుంది. కొనే ముందు కట్టే ముందు తెలియదు మిర్చి యార్డ్ ఉందని. లేకపోతే కూవం, మద్రాసులో ఏముంటుంది, కూవం రివర్ అన్నారు. అది రివర్ పేరు దానికి, కూవం అన్నారు. ఎక్కడో ఉంది కదండి కూవం అంటే, మధ్యాహ్నం రాత్రి అయ్యేటప్పటికి వాసన వస్తుంది, సుగంధం, పుష్టివర్ధనం. అది ఇంత కష్టపడి 40 లక్షలు 50 లక్షలు పోసి మినిమం అండి పోసి కొంటే ఇట్లాంటి చోట నాకు కూపం పక్కన వచ్చేది అని చెప్పి బాధ అని చూడ, దుఃఖం, దుఃఖమిశ్రితం. పిల్లలు పుట్టాలి పుట్టాలి అనుకున్నాను, 2 అమ్మాయిలే పుట్టారు, దుఃఖమిశ్రితం. కనుక సుఖం ఉన్నది, అమ్మాయి పుట్టారు, సంతానం పుట్టడమే పెద్ద విషయం. 2 అమ్మాయిలే పుట్టారు, లేకపోతే 2 అబ్బాయిలే పుట్టారు, అమ్మాయి లేదే అండి. అబ్బాయిలు పుడితే అమ్మాయి లేదని, అమ్మాయిలు 2 పుడితే అబ్బాయి లేడని, దుఃఖమిశ్రితం. రింగులు జుట్టున్నాయన్న భర్తగా దొరికితే బాగుండు అనుకున్నాం, ఏదో జుట్టులే అంటే తర్వాత చిన్నగా బట్టదలగా మారిపోతే ఆయనకి తెలియదు ఈవిడికి తెలియదు. చేసుకున్నప్పుడేమో రింగులు రింగులు జుట్టు, నల్ల జుట్టు. కొంతకాలం అయ్యేటప్పటికి పాపం ఆయనకి, ఇంకా మిర్రర్ లాగా అవుతుంది. ఏమిటి అంటే అదే దుఃఖ మిశ్రితం అన్నారు. దానికనే నోములు ఉంటాయి. మంచి వయస్సున్నటువంటి భర్త దొరకాలని, అందమైన వాడు దొరకాలని అట్ల తద్దినము ఉండ్రాళ్ళ తద్దినములని చేస్తారు. పూజ కొద్దీ పురుషుడని అయిన తర్వాత కానీ తెలియదు ఎంత పూజ చేసుకున్నాం. దుఃఖమిశ్రితమే కాదు అతృప్తికరత్వం అన్నారు. ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా కూడా ఏదో అతృప్తి అన్నారు. అన్నీ ఉన్నాయి స్వామిని, ఒక్కటి మాత్రం ఏదో ఉంటుంది అక్కడ వెలితి, అతృప్తి అన్నమాట. తృప్తి లేకపోవడం. భగవంతుడు ఎంతో ఇచ్చాడు కానీ ఎక్కడో ఒక కారణం వల్ల దిగులు ఉంటున్నాడు స్వామిని. అది ఒక్కటే స్వామి నాకు టెన్షన్ అంటారు. ఒకటి చాలు టెన్షన్, దోమతెరలో ఒక్క మస్కిటో చాలు నిద్రపోకుండా చేయడానికి. ఎన్ని మస్కిటోలు కావాలి దోమతెరలో? ఎన్ని దోమలు కావాలి మనల్ని నిద్రపోకుండా చేయడానికి? ఒక్కటి చాలు. చక్కటి సంతానం, మంచి ఇల్లు, ఆస్తి పాస్తులు అన్నీ ఉన్నాయి. ఏదో ఒక కారణం వెతుక్కునల్లా మనం దుఃఖపడుతూ ఉంటాం, అదే తలుచుకుంటూ ఉంటాం. ఉన్నది దాన్ని తలుచుకొని ఆనందపడం మనిషి మనస్తత్వం అది. ఎవరు తృప్తిగా ఉండరు కదా. బిల్ గేట్స్ని అడగండి వెళ్ళి, అంబానీని అడగండి వెళ్ళి, మిస్ యూనివర్స్ ఏమిటి, మిస్టర్ యూనివర్స్ ఏమిటి, ఆనందంగా ఉన్నావా అంటే పర్వాలేదు అంటాడు, ఓకే అంటాడు. అందుకని నేను రిచెస్ట్ పర్సన్ అని చెప్పాడు, నేను మిడిల్ క్లాస్ అని చెప్తారు అందరు. అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, మనిషి తృప్తి అనేటువంటిదే లేదు, అతృప్తికరత్వం అన్నారు. అది ఉంటే బాగుండేది, ఇది ఉంటే బాగుండేది అనే కోరిక మనిషికి. అలా జరిగి ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది అంటే ఏమిటి అర్థం? ఇప్పుడు ఉన్నది నాకు తృప్తిని ఇవ్వడం లేదు. కనుక ఉన్నదానితో తృప్తి పడేటటువంటి మనస్తత్వం లేకపోవడమే అతృప్తికరత్వం. అంతేకాదు బంధకత్వం. ఒక వస్తువు మనం కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇండివిజువల్ హౌస్ కావాలి కావాలి అని చెప్పి ఇష్టపడి మరీ ఫ్లాట్స్ అయితే బాగుండదు అని చెప్పి ఇండివిజువల్ హౌస్ కొనుక్కున్న తర్వాత బయటికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు ఎక్కడికి. సేఫ్టీ ఎవరు చూస్తారు? కనుక తాళం వేసి వెళ్ళడానికి లేదండి బయటికి. కనుక బంధింపబడ్డాడు మనిషి ఇంట్లోనే అన్నారు. కనుక ఒక వస్తువుని మనం మన సుఖం కోసం దాన్ని కొనుక్కుంటాం, తర్వాత అది మనకు బంధమై కూర్చుంటుంది. కారు ఏమిటి, ఇల్లేమిటి, మనుషులేమిటి, సంబంధాలేమిటి? అందుకనే సంబంధం, సమ్యక్ బంధం, సంబంధం. బాంధవ్యం అంటే ఏమిటి? బంధించేవాడు బాంధవుడు అని అర్థం. అవి లేకపోతే మనం ఉండలేకపోవడం, ఆ వస్తువు లేకపోతే మనం ఉండలేకపోవడం. సెల్లులు వాడకుండా ఒకరోజు ఉండండి, సెల్ ఫోన్ ఆహా ఉండలేం. టీవీ చూడకుండా ఈవేళ సోమవారం, నెక్స్ట్ సోమవారం వరకు టీవీ చూడకుండా ట్రై చేయండి. వ్రతంగా పెట్టుకోండి, సప్తాహం వ్రతం. ఎంతమంది ఉండగలరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏమిటి? నేను ఆ టీవీ లేకుండా ఉండలేకపోవడమే, చూడలేకుండా ఉండలేకపోవడమే బంధకత్వం. నన్ను బంధించేసింది అది. రేడియో లేకపోతే ఉండలేను, పేపర్ లేకపోతే ఉండలేను, సెల్ ఫోన్ లేకపోతే ఉండలేను, కాఫీ లేకపోతే ఉండలేను. కాఫీ ముందు లగ్జూరీగా తాగేవాళ్ళు, ఇప్పుడేమిటంటే నెసెసిటీ అయిపోయింది అది. అది లేకపోతే ఎట్లా అండి అన్నాడు. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బానిసత్వం, ఒక అలవాటు, ఒక బానిస అయిపోతాడు మనిషి. ప్రతి వస్తువు అంతే, మనం చిన్న చిన్నగా బానిసలం అయిపోతాం. సుఖం కోసం, మన సౌకర్యం కోసం కొనుక్కున్న వస్తువు మనల్ని ఎలా బానిస చేస్తున్నది? అది చేస్తున్నదే. అది నన్ను నిద్రపోనివ్వదు కదా. ముందు సెల్ ఫోన్ నిద్రపోనివ్వదు, కాలింగ్ బెల్ నిద్రపోనివ్వదు, ఏమేమైతే సౌకర్యంగా పెట్టుకున్నానో. టీవీ పనిచేయడం లేదంటే విడిగి నిద్ర రాదు. మనం వాడేవన్నీ రిపేర్ వస్తాయి చూడండి. కంప్యూటర్ కొద్ది రోజులు వాడంగానే రిపేర్, టీవీ వాడుతుంటే రిపేర్. ఉన్నప్పటి నుంచి ఇంటి పన్ను కట్టాలి, నీటి పన్ను కట్టాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, ఇవి కట్టాలి అవి కట్టాలని, ఇవన్నీ కూడా బంధాలే కదా. కనుక మనిషి బంధకత్వంలోనే ఉన్నాడు. ఎన్ని పొందినా కూడా ఈ ఉపాధి విషయ ఇవన్నీ కూడా మనం వాడుకునే విషయాలన్నీ కూడా ఇంట్లో ఏదో ఇది సరిగైపోతే అది ఇంకోటి ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అందుకనే పర్మనెంట్గా ఇంటికి ఎవరు, ఫ్యామిలీ డాక్టర్, ఫ్యామిలీ ప్లంబర్, ఫ్యామిలీ పూజారి, ఫ్యామిలీ టైలర్, ఫ్యామిలీ కంప్యూటర్ సర్వీస్ చేసేవాడు. ఎందుకంటే మనం ఫోన్ చేస్తే టక్కున వచ్చేట్టు ఉండాలి వాళ్ళందరూ. అందుకని వాళ్ళ లిస్ట్ ఉంటుంది ముందు, ఏమిటి ఫోన్ దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంటే మన ఫోన్ చూసుకుంటే మనకు వచ్చి రిపేర్ చేసిపోతాడు. ఎందుకంటే అది పని చేయకపోతే మనకు నిద్ర పట్టదు, పని కాదు అసలు ముందు. ఇట్లా రకరకాల విషయాల మీద మనం బానిసలం అయిపోయి బంధకత్వంలో పడ్డాం. నేను నేనుగా ఏమీ లేకుండా, ఏమీ లేకుండా, దేని మీద ఆధారపడకుండా ఎంతమంది ఉండగలుగుతున్నాం చెప్పండి. ఇప్పుడు పేపర్ లేదు, రేడియో లేదు, కంప్యూటర్ లేదు, టీవీ లేదు, సెల్ ఫోన్ లేదు, ఫోనే లేకుండా ఎంతమంది ఉండగలుగుతున్నాం అంటే ఎన్నిటి మీద ఆధారపడి ఉన్నాం మనం. ఆ సెల్ ఫోన్ ఇమ్మీడియట్గా మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ పర్సన్తో అందులో పైసలు అయిపోతాయి, అయిపోయిందంటాడు, మళ్ళీ పే చేసుకోవాలి, కరెక్ట్గా కట్ అవుతుంది, అది ఒక ఇన్సల్ట్, కట్ అయిపోయింది అని బానిసలం అయిపోయినా ఒక్కొక్క వస్తువుకి. అది మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉన్నది. సో దుఃఖమిశ్రితం, అతృప్తికరత్వం, బంధకత్వం ఇవి ఉన్నాయా లేవా? ఇప్పుడు ప్రతిరోజు మనం చూస్తున్నామా లేదా? కనుక దోషత్రయం ఉన్నాయి, ఉపాధి, విషయ, లోకాహ, సాధ్యత్రయం కావాలని ఏదైతే కోరుకుంటున్నావో వాటిని చక్కగా ఉంచుకోవడం కోసం నీకు సాధ్యత్రయాల కోసం సాధనాలు చెప్పబడింది శాస్త్రం. అవి చేసి చేసి అలిసిపోయి, పారాయణం చేసి చేసి కంఠశోష, గొంతు నొప్పి, పూజలు చేసి 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 కాళ్ళు చేతులు అలిసిపోయి మనిషికి ఆయాసం, మానసికంగా కూడా ధ్యానం చేసి చేసి మానసికంగా ఆలోచించి ఆలోచించి అలసిపోయినావు. అలసిపోవడం అనేది ఒకటి వస్తుంది. కనుక ఈ దోషాలన్నీ ఉండడం వల్ల దోషత్రయం ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని త్రయాలు చూసారా? సాధ్యత్రయం, కర్మత్రయం, ఫలత్రయం, అదే కర్మఫలత్రయం, దోషత్రయం అన్నారు. అంత ట్రయడ్. అందుకే చెప్పాను కదా క్రిందటిసారి, రెండు రెండు ఉంటే డబుల్, మూడు ఉంటే ఏమిట్రా అన్నాడు, ట్రబుల్ అన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా ఉందా ట్రబుల్? ఉపాధి ట్రబుల్ ఇస్తున్నది, మనం వాడుకుండే వస్తువులు విషయాలన్నీ కూడా ట్రబుల్ ఇస్తున్నాయి. లోకం చూస్తే, అట్మాస్ఫియర్ చూస్తే అంతకంటే ట్రబుల్ ఇస్తుంది. సడన్గా క్లైమేట్ మారిపోతుంది, గొంతు మారిపోతుంది అన్నారు, ట్రబుల్ ఇస్తుంది అన్నాడు. అందుకని మూడు త్రయాలన్నమాట, సాధ్యత్రయం, ఫలత్రయం, దోషత్రయం. ఇవన్నీ చూసి 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 ఒకడు పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. ఏమిటండి అబ్బా, అలసిపోయినానండి, దోషం లేకుండా ఒక్కటి లేదు, ఎంతో బాగా పనిచేస్తుందని చెప్పి కొనుక్కొని తీసుకొస్తే అది పనిచేయడం లేదన్నాడు. ఎంత నిరుత్సాహంగా ఉంటుంది, వేలు పెట్టి కొన్నానండి అన్నాడు, ఫస్ట్ క్లాస్ బ్రాండ్ అన్నాడు, ఇంటికి రాగానే పనిచేయడం, ఇక్కడ పెడితే యాంప్లిఫైయర్ పని చేయలేదు, అక్కడ ఎక్స్టెన్షన్ కార్డు పనిచేస్తే ఇక్కడ మార్చుకున్నాం, ఏదో ఒకరోజు ఆ మైక్ ప్రాబ్లం ఇస్తే ఈ మైక్ ప్రాబ్లం ఇస్తుంది, ఏదో ఒక ప్రాబ్లం. ఎన్ని కష్టాలు పడుతున్నాం మనం ఈ క్లాసు కోసమే. కనుక దోషత్రయం అన్నారు. ఇట్లా దోషాలు లేకుండా ప్రపంచంలో ఏది లేదా అండి అని కాస్త అలసిపోయిన వాడు ఉంటాడు చూసారా. ఇవన్నీ చూసి చూసి తాను అలసిపోయినా అలసిపోకపోయినా అవతల వాళ్ళు అలసిపోవడం చూసి పాపం వీళ్ళందరూ అలసిపోతున్నారు, ఈ దోషం లేనటువంటిది ప్రపంచంలో ఏమీ లేదా అని ఆలోచన వస్తే శాస్త్రం చెప్తుంది. ఇంతవరకు ఎవరు చెప్పారు? వేద పూర్వం సాధ్యత్రయాలు, పురుషార్థాలని సంపాదించుకోవడం కోసం ధర్మాన్ని సంపాదించుకోవాలి, అర్థాన్ని డబ్బులు సంపాదించుకోవాలి, కామం అనుకున్నవన్నీ కోరికలు తీరాలి, ధర్మ అర్థ కామాల కోసం ఇంత కష్టపడితే వేద పూర్వం ఇచ్చింది ఏమిటి అయ్యా అంటే దోషత్రయంతో కూడినటువంటి కర్మఫలం. అప్పుడు నీకు బాగా ముట్టికాయలు తిన్న తర్వాత, ముట్టికాయలు అంటే ఏమిటి, అందులో కష్ట సుఖాలు చూసి అలసిపోయి వైరాగ్యం వచ్చి ఏముందండి, ఎంత చేసినా ఇంతే, పిల్లలు ఎంత చెప్పినా ఇంతే వినరు అని చెప్పి కాస్త గుడికి వెళ్ళి స్వామిని వారిని దర్శించుకుంటానే నెమ్మదిగా వస్తుంది మనస్సు అని చెప్పి స్వామిని వారి క్లాసుకి వెళ్ళి కూర్చుంటే కాసేపు మన పిల్లలు చేసిన రగడంతా మర్చిపోవచ్చు, ఉన్న సమస్యను మర్చిపోవచ్చు అనే దృష్టితో వెతుకుతాం. ఏమైనా ఉన్నదా దుఃఖం ఇవ్వకుండా ఉండేది అని వెతుకుతున్నప్పుడు వేదంలో రెండో భాగం నేనున్నాను అంటుంది. వేద అంత భాగం, జ్ఞానకాండ భాగం, దోషం లేనటువంటిది ఒక వస్తువు ఉన్నది నాయన, అది నువ్వు పొందాలని కోరుకుంటే నేను మార్గం చెప్తాను అన్నది. తొందరగా చెప్పండి అన్నారు. తొందరగా చెప్పండి అంటే ఆ దోషం అంటే నిర్దుష్టమైనటువంటి వస్తువు బ్రహ్మం అన్నాడు. నిర్దుష్టమైనటువంటి దోషం లేనటువంటి ఒకే ఒక వస్తువు ఉంది ప్రపంచంలో, అది బ్రహ్మస్వరూపం అన్నాడు. ఆ బ్రహ్మం అంటే ఏమిటి, ఎక్కడుంటుంది, దాన్ని పొందడం ఎట్లా అన్నారు. ఈ మూడు దోషాల్లో నుంచి బయటపడాలనుకుంటున్నాను నేను, ఆ దోషం లేనటువంటి బ్రహ్మాన్ని ఎట్లా పొందేది, అది పొందితే నాకు ఈ బాధ దుఃఖము ఉండదు, అతృప్తి ఉండదు, బంధము లేకుండా హాయిగా ఆనందంగా శాంతంగా సంతోషంగా ఉండగలుగుతాను, అది చెప్పండి అంటే ఆ బ్రహ్మము ఎక్కడ ఉన్నది అంటే ఎక్కడో లేదు నాయన, నీలోనే ఉన్నది అన్నాడు. ఇంతవరకు నేను ఒకటే సంసారిని కష్టపడుతున్నాను అనుకుంటే ఇప్పుడు దోషం లేని బ్రహ్మ నాలో ఉందంటావు, నీలో ఉండడం కాదు నాయన, నువ్వే ఆ బ్రహ్మానివి అంటు తత్ త్వం అసీన. ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. ఇంతకాలం నేను దిగులు పడి కూర్చొని అది లేదు ఇది లేదని ఏడుస్తూ కూర్చున్నాను, దోషం లేనటువంటి బ్రహ్మ ఉన్నదట, ఆ బ్రహ్మ నాలో ఉందట, నాలో ఉండడమే కాదు అది నేనేట, ఎట్లా నమ్మేది, నమ్మశక్యంగా లేదే, ఏదో జోక్ చేస్తున్నదో వేదం మనతో, మనల్ని ఏడిపించడానికి ఒక్కొక్కసారి ఏడిపిస్తుంటారు స్నేహితులు చూసారా, అట్లాగే మనల్ని ఏడిపించడానికి ఇట్లా ఏమైనా జోక్ చేస్తున్నదా వేదం అంటే, వేద మాత ఎప్పుడూ హాస్యం చెప్పదు, పరిహాసం చెయ్యదు మనతో, వేద వాక్కు పరిహాసం చెయ్యదు. ఆ బ్రహ్మం దోషం లేనటువంటిది, నిర్దుష్టం, అది ఎవరో కాదు, అది నీ స్వరూపమే అంటే నమ్మశక్యం కావడంలో మనకు, అక్కడ అతృప్తి లేదు, దుఃఖము లేదు, బంధము లేదు, ఏమున్నది అంటే పూర్తిగా శాంతం, ఆనందం. నువ్వేం చేయాలి దానికోసం అంటే ఏమీ చెయ్యక్కర్లేదు, కాయిక కర్మ చేయాలా, పూజల పునస్కారాలు, వాచిక కర్మ ఏమైనా చేయాలా, ఆ శ్లోకాలన్నీ బట్టి పెట్టాలా, ఉపనిషత్తు మంత్రాలన్నీ బట్టి పెట్టాలా, అవసరం లేదు. సంస్కృతం అంతా రావాలి నాకు, అవసరం లేదు. ఏం కండిషన్స్ లేవు. మానస కర్మలు ఏమైనా చెయ్యాలా, దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవాలంట, అక్కర్లేదు. కాయిక కర్మ అక్కర్లేదు, వాచిక కర్మ అవసరం లేదు, మానస కర్మ అవసరం లేదు. దేనికి, ఆ నిర్దుష్ట బ్రహ్మ అయినటువంటి నా స్వరూపం ఏదైతే ఉందో, నా స్వరూపమైన ఆ నిర్దుష్టం బ్రహ్మ అది నువ్వు తెలుసుకుంటే చాలు అన్నారు. ఏ కర్మలు చేయక్కర్లేదు, వాచిక కర్మలు అక్కర్లేదు, మానస కర్మలు అవసరం లేదు, కాయిక కర్మలు అవసరం లేదు, నువ్వు దాన్ని తెలుసుకుంటే చాలు అన్నాడు. ఎలాగండి తెలుసుకోవడం అన్నాడు. సుఖ ఇచ్ఛ మోక్ష ఇచ్ఛగా మారింది, సుఖ ఇచ్ఛని ఏం చేయాలి ఇప్పుడు, తెలుసుకోవాలి అన్నాడు. జ్ఞాన ఇచ్ఛ కావాలి, ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి, ఆ బ్రహ్మని గురించి అయినటువంటిది జ్ఞాన ఇచ్ఛ. సుఖ ఇచ్ఛని దేనిగా మార్చాలి నువ్వు, జ్ఞాన ఇచ్ఛగా మార్చు. ఇప్పుడు ఆ జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం ఎలా పొందాలి, నేనే ఆ బ్రహ్మాన్ని అని ఎలా తెలుసుకోవాలి అంటే, శాస్త్ర ఇచ్ఛ అన్నాడు. వేద అంత జ్ఞానకాండ ఇచ్ఛ, ప్రస్థానత్రయం భగవద్గీత 10 ఉపనిషత్తులు బ్రహ్మసూత్ర అవి గనక నువ్వు చదువుకుంటే ఆ శాస్త్రాన్ని నీకు బంధము ఉండదు, దుఃఖము ఉండదు, అతృప్తి ఉండదు. ఆ శాస్త్రాన్ని ఎలా తెలుసుకోవాలి? నీ అంతటా నీవుగా తెలుసుకోలేవు నాయన. ఆ శాస్త్రాన్ని ఒక గురుముఖంగా నువ్వు తెలుసుకోవాలి కనుక అప్పుడు శాస్త్ర ఇచ్ఛని ఎలా మార్చాలి? గురువు ఇచ్ఛగా మార్చాలి. నాకు గురువు కావాలి, నాకు గురువుగారు కావాలి. దేనికి? ఆ శాస్త్రాన్ని విడమర్చి చక్కగా నాకు చెప్తే ఆ బ్రహ్మాన్ని గురించి, నా స్వరూపాన్ని గురించి అది నేను తెలుసుకుంటే నాకు దుఃఖం పోతుంది, బంధం పోతుంది, అతృప్తి పోతుంది. అప్పుడేమొస్తుంది? సుఖం వస్తుంది, ఆనందం. కనుక ఆ గురువుగారి దగ్గర శాస్త్రాన్ని మనం చదివితే బంధం వెళ్ళిపోదు. సుఖ ఇచ్ఛ టు జ్ఞాన ఇచ్ఛ, జ్ఞాన ఇచ్ఛ నుంచి గురువు శాస్త్ర ఇచ్ఛ, శాస్త్ర ఇచ్ఛ నుంచి గురువుగారి ఇచ్ఛ. ఇప్పుడు గురువుగారిని చూసామండి, బాగున్నారు గురువుగారు, ఏం చేయాలి అన్నాడు. పాదపూజ చేయమంటారా? రోజు గురువుగారికి సేవ చేస్తూ ఉంటే నాకు వచ్చేస్తుందా? లేకపోతే ఆయన పక్కన కాసేపు కూర్చుంటే నాకు వస్తుందా? లేకపోతే గురువుగారు నా కళ్ళల్లోకి చూస్తే నాకు ఆ బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుందా? లేకపోతే గురువుగారు వారి చెయ్యి నా తల మీద ఒక్కసారి అట్ట తట్టారంటే జ్ఞానం వచ్చేస్తుందా? తల మీద అంటే, నాయన అలా వచ్చేది కాదు. నీకు ఫిజిక్స్ జ్ఞానం రావాలన్నా, కెమిస్ట్రీ జ్ఞానం రావాలన్నా, కంప్యూటర్ జ్ఞానం రావాలన్నా, ఎలాగైతే గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని శ్రద్ధగా ఆ దానికి సంబంధించిన పుస్తకం తీసి వారు చెబుతూ ఉంటే నువ్వు వింటావు కదా, అది విని నువ్వు అర్థం చేసుకున్నట్లే. ఇది కూడా అంతే నాయన, అది క్లాసు, ఇది క్లాసు. ఫిజిక్స్ క్లాసు, కెమిస్ట్రీ క్లాసు, ఎకనామిక్స్ క్లాసు, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, ఎనీ క్లాసు, అక్కడ జ్ఞానమే వస్తున్నది, ఇక్కడ జ్ఞానమే వస్తుంది. అక్కడ ఏం చేస్తున్నావు? 3 సంవత్సరాల కోర్సు అంటారు, 6 సంవత్సరాల కోర్సు అంటారు, ఇంజనీరింగ్ అయితే 3.5 3.5 ఇయర్స్ కోర్సు అంటారు. మరి కోర్సు ఉందా లేదా? ఇక్కడ కోర్సు కావాలా లేదా? కోర్సు కూడా తత్వబోధ దగ్గర నుంచి మొదలుపెట్టి భగవద్గీత, ఉపనిషత్తులు ఒక్కొక్కటిగా చదువుకుంటూ ఏది చదవాలి ముందన్నాడు. ఎంఎస్సి చదివి బీఎస్సి చదువుకొస్తావా? బీఎస్సీ నుంచి 12th స్టాండర్డ్కి వస్తావా? 12th నుంచి 10th వస్తారా? 10th to 12th to గ్రాడ్యుయేషన్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పద్ధతి ఉన్నదా? ఆ జ్ఞానం పొందడానికి పద్ధతి ఉన్నప్పుడు ఈ జ్ఞానానికి పద్ధతి అక్కర్లేదా? పద్ధతి కావాలి. కనుక ఉపనిషత్తు చదివినప్పుడు 6వ అధ్యాయంలో మనం ఉపనిషత్తును మొదలుపెట్టాం భగవద్గీత చదివేటప్పుడు, గుర్తున్నది అనుకుంటాను. లాంగ్ ఎగో భగవద్గీత చదువుతూ 6వ అధ్యాయానికి వచ్చి ఉపనిషత్తు మొదలుపెట్టాం. ఇప్పుడు 6 ఉపనిషత్తులు అయిపోయినా 7వ ఉపనిషత్తుకి వచ్చాం. ఇంకా 3 ఉపనిషత్తులు అయితే బ్రహ్మసూత్రానికి వస్తాం. అంటే సిస్టమాటిక్ కన్సిస్టెంట్ స్టడీ ఉండాలి, పద్ధతిగా శ్రద్ధగా గురువుగారి దగ్గరికి వెళ్ళి. మన పిల్లలు కాలేజీకి వెళ్ళకపోతే ఏం చేస్తాం మనం? ఒరే, ఈ సంవత్సరం నువ్వు తప్పుతావు, కాలేజీకి వెళ్ళకపోతే అంటావా లేదా? అటెండెన్స్ చూస్తారా లేదా? అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది మార్కుల్లో. పరీక్ష రాయాలి, చదవాలి. ఇక్కడ పరీక్ష లేదు కదా అని చెప్పి మనం ఏం చేస్తాం? సరిగా అటెండ్ కావు క్లాసులకి, నోట్స్ రాసుకో, వినాం, ఏం చేయం, ఏదో లేక కాసేపు నిద్రపోయి హాఫ్ అన్ అవర్ వింటాం. అక్కడ 3.5 సంవత్సరాలు పడుతుంది, ఇక్కడ 6 సంవత్సరాలు పడుతుంది ఒక కోర్సు పూర్తి అవ్వడానికి అనుకోండి. ప్రస్థానత్రయం మొత్తం అవ్వడానికి కనీసం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. మనం ఏం చేస్తాం? హాఫ్ ఆఫ్ ద టైం మనం అటెండ్ కాము, సరిగ్గా వచ్చినా కూడా వినం, కొంత అర్థం కాక కొంత మనస్సు ప్రీఆక్యుపైడ్గా అయిపోయి ఏదో కారణాల వల్ల లేట్ అవుతుంది. కనుక అక్కడ ఎలా శ్రద్ధగా వింటే విద్యార్థి పాస్ అవుతాడో ఇక్కడ కూడా అంతే, ఏమీ తేడా లేదు. అందుకనే ప్రతిసారి ఆ ఉపనిషత్తు పుస్తకం ఇస్తాం, ఆ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చెబుతూ ఇది అర్థం అర్థం అని చెప్పుకుంటూ వస్తాం. కనుక ఏం చేయాలి ఇప్పుడు? శ్రవణం. శాస్త్ర ఇచ్చాటు గురు ఇచ్చా, అంతేగాని గురువుగారు ముందు కూర్చొని ఆయనకి రోజు కాసిన పండ్లు పూలు అన్నీ తీసుకెళ్ళి ఇస్తుంటే ఆయన్ని ఖుషి ఖుషి చేస్తే ఆనందిస్తే జ్ఞానం రాదండి. వారికి కావలసినవన్నీ సమకూరిస్తే జ్ఞానం రాదు, అది వేరు. మనం కష్టపడాలి, చదవాలి, శ్రవణం చెయ్యాలి. ఎంత శ్రవణం చేస్తే మనసు ఏకాగ్రతతో అంత జ్ఞానాన్ని పొందుతాం. అజ్ఞాన నివృత్త్యర్థం శ్రవణం, ఆత్మ అజ్ఞాన నివృత్త్యర్థం, ఆ సెల్ఫ్ నాలెడ్జ్ ఇగ్నరెన్స్ పోవాలంటే శ్రవణం చేయాలి. అంతేగాని టీవీలో కాస్త ప్రోగ్రాములు, అప్పుడప్పుడు కాసిన ప్రోగ్రాములు, ఇంటర్నెట్లో స్కైప్లో ఇవన్నీ చూస్తే వచ్చేది కాదండి. అందుకని ఏం చెప్పింది శాస్త్రం తెలుసా? శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని చదవమన్నారు కానీ సీడీ పెట్టుకొని కంప్యూటర్ ముందు కూర్చొని వినమని చెప్పలే, అది వినడమే. అక్కడ తద్విద్ధి ప్రణిపాతైన ఉండదు. తద్విజ్ఞానార్థం స గురుం ఏవ అభిగచ్చేత్ అని అన్నారు. కంప్యూటర్ సమీపే ఏవ గచ్చేత్ అని చెప్పలేదు. కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కూర్చో, టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చో, ఆస్థా ఛానల్, సంస్కార ఛానల్ ఉదయం నుంచి సాయంత్రం దాకా స్పిరిచువల్ ప్రోగ్రామ్సే కదండి. తద్విజ్ఞానార్థం టీవీ ఏవ గచ్చేత్ అని చెప్పారు, ఎక్కడన్నా చెప్పలేదే. ఆ స్వామిని వారు మాట్లాడుతున్నారండి టీవీలో అనర్గడంగా, అందుకని టీవీ గచ్చేత్ అని చెప్పిందా శాస్త్రం. అందుకని వెనకటి రోజుల్లో ఉపన్యాసాలు చెప్తుంటే చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు టీవీలో బిజీ అయిపోయి స్పిరిచువల్గా ప్రోగ్రామ్స్ కావాలంటే అందులో ఉన్నాయి, ఫిలసాఫికల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 24 గంటలు కూర్చొని వినొచ్చు. అప్పుడు శాస్త్రం ఏం చెప్పాల్సిన పని లేదు. తద్విజ్ఞానార్థం స గురుమేవ గచ్చేత్ అని చెప్పాల్సిన పని లేదు కదా. ఆ వార్త మన చెవిలో వేసుకుంటున్నామా ఎవరన్నా? మీరు కాదండి, మిగతా జనాలు చెప్తున్నారు. ఆ వార్త మాత్రం ఫిల్టర్ చేసి పెడతారు, ఎందుకంటే దూరం అండి, మేము వెళ్ళలేం. ఆటోలో వెళితే 100 రూపాయలు అవుతుంది, చెప్పులు 1000 రూపాయలు పెట్టుకుంటున్నాం, 100 రూపాయలు ఆటోలో వెళ్ళలేమా? ఎంత ఖరీదైన వస్తువులు కొనుక్కుంటున్నావు, ఇంట్లో ఎన్ని ఖరీదైన వస్తువులు వాడుతున్నావు. బ్రహ్మ విద్య కోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, సమస్తం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. నాకు జ్ఞానం కావాలంటే గురువు ఎంత దూరం ఉన్నా సరే, ఎక్కడైనా సరే వెళ్ళి వినడానికి సిద్ధంగా ఉంటే జ్ఞానం వచ్చి తీరుతుంది. అలా కాకుండా సమయం లేదనో, ధనం ఖర్చు అవుతుందనో ఇలా అనుకొని చేస్తే వాడికి జ్ఞానం వస్తుందా? అందుకే శ్రోతవ్యో మంతవ్య అన్నారు. సందేహాలు వస్తాయి నీకు, టీవీలో సందేహాలు తీరుస్తారా? నీకు వచ్చిన సందేహాలు నువ్వు అడగాలంటే గురువుగారి దగ్గరే కదా అడగలుగుతావు. గురువుగారు మాట్లాడాలి కదా నీతో. అందుకని సందేహాలు తీరాలంటే, మననం చెయ్యాలి అంటే గురువుగారితోనే మనం చేయగలం. ఆ సందేహాలు నివృత్తి అవుతాయి. సందేహ నివృత్త్యర్థం సంశయ నివృత్త్యర్థం మననం అన్నారు. వినడమే సరిపోదండి, మననం చెయ్యాలి. తిరిగి 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 మననం చెయ్యాలి. పుస్తకం మూసేయంగానే మనకేం గుర్తుకొస్తుంది? ఇల్లు గుర్తుకొస్తుంది, అబ్బాయి గుర్తుకొస్తాడు, అమ్మాయి గుర్తుకొస్తుంది, మనోరాలు గుర్తుకొస్తుంది. సంశయానికి తావెక్కడుంది అసలు? సంశయం అనేదే లేదు కదండి మాకు అన్నారు. మాకు సందేహాలే రావన్నాడు. ఆలోచిస్తే కదా సందేహం రావడానికి, సరిగ్గా వింటే కదా సందేహం రావడానికి. వినేవాడికి సందేహం వస్తుంది, వినని వాడికి సందేహం ఏమొస్తుంది? సందేహాలన్నీ లోపల ఉంటాయి మనసులో, అవన్నీ కూడా క్లియర్ అయ్యే వరకు జ్ఞానం రాదు. అందుకని శ్రవణం ఎంతో కాలం చేస్తే కానీ సందేహాలు రావు. ఆ సందేహాలు తీరాల తర్వాత ఇంకొకటి ఉంది, నిధిధ్యాసనం అనేది దేనికంటే మనలో పాత వాసనలు ఉంటాయి ఇంకా మనసులో, పాత వాసనలు, జన్మజన్మ వాసనలు అన్నీ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయంటే మన జ్ఞానం రాకుండా మనకు అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాయి మనస్సుని. బుద్ధిలో జ్ఞానం రాకుండా ఎంత విన్నా కూడా రావడం లేదు ఏమిటండి అన్నాడు. నేను ఎక్కడ జీవుణ్ణి, నాకు ఎన్ని సమస్యలు, ఎన్ని పాపాలు చేసి ఉంటానో, ఇదే ఆలోచన వస్తుంటుంది తిరిగి తిరిగి తిరిగి. నేను నిర్భాగ్యుణ్ణి, నిరాశాజీవిని, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు ఇంత జ్ఞానం వస్తుందా, ఈ ఆలోచన నుంచి బయటికే రాడు మనిషి. కనుక అవన్నీ పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇలా చదివేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల మనకు ఎవరైనా చెప్తూ ఉంటే ఏదో చెప్తారులే అనిపిస్తుంది మనకు. కానీ శాస్త్రం చూస్తే మనం తెలుస్తుంది మనకు, ఒక్కొక్క ఆచార్యులు ఎంత కష్టపడి చదువుకున్నారు, ఎంత దూరం వెళ్ళి చదువుకున్నారు, ఎంత దారిద్ర్యంలో కూడా వాళ్ళు బ్రహ్మ విద్యను వదిలిపెట్టకుండా వాళ్ళు ఎంత కష్టపడ్డారని అవి చదివితే తెలుస్తుంది మనకు. నారదులంతటి వాడే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు. కనుక మహానుభావులు అందరూ ఎంత కష్టపడ్డారు ఈ జ్ఞానం పొందడానికి. మనకు ఆ రోజుల్లో దీపాలు లేవు, కుర్చీలు లేవు, ఫ్యాన్లు లేవు. ఎక్కడో ఉంటారు ఆయన గుహలో, ఎక్కడో కూర్చొని ఉంటాడు, అక్కడ పోయి చీమలు కుడుతుంటాయి, దోమలు కుడుతూ ఉంటాయి. ఇప్పుడు మనకు ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఉండబట్టి అర్థం కావడం లేదు అసలు. ఆ కష్టం తెలిస్తేనే దాని ఆకలికి ఉన్నవాడికి కదండి రుచి తెలుస్తుంది. కనుక మోక్షాన్ని పొందాలి, ఈ జన్మ వృధా కాకూడదు నాకు, ఈ మానవ జన్మ ఈ జన్మలోనే మోక్షాన్ని పొంది తీరాలి అని కోరుకున్న వాడికి, ఆ ఆకలి ఉన్నవాడికి దీని యొక్క విలువ తెలుస్తుంది. వాడికి ఇంటి కష్టాలు కానీ, శరీర కష్టాలు కానీ, ఆర్థిక కష్టాలు తెలియవు. ఇప్పుడు మనకు ఏం తెలుస్తున్నాయో, ఇంట్లో కష్టం తెలుస్తుంది, ఆర్థిక కష్టమే తెలుస్తుంది, మన ఇంట్లో వాళ్ళ కష్టాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. అంతేగాని ఈ జన్మ వృధా అయిపోతున్నదే అన్న బాధ లేదు మనిషికి. కనుక విపరీత భావనలన్నీ పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి, శ్రవణం చేయాలి. ఇదంతా వేద అంతభాగంలో చెప్పబడింది. ఇది తెలియక దైవ పూజ ఇక్కడికి తీసుకొచ్చి నిలపాలి. మనిషిని చేసే ఏకరూప పూజ, విశ్వరూప పూజ ఇక్కడికి వచ్చి నిలపాలి మనిషిని. ఈ వేదాంతంలో రుచి రావాలి, భగవంతుణ్ణి దర్శించాలనే కోరిక రావాలి, మోక్షాన్ని పొందాలి, భగవత్ సాక్షాత్కారం కావాలనే కోరిక రావాలి. ఏం చేస్తున్నాం మనం, ఎటువంటి భక్తిని చేస్తున్నాం ఇప్పుడు? దేవుణ్ణి దగ్గరికి పోయి నాకు అది ఇస్తావా నువ్వు, ఇది ఇస్తావా అని చెప్పి ఆ భగవంతుణ్ణి భక్తిని కేవలంగా చేసి ఎంత తక్కువ చేయాలంటే అంత తక్కువగా చేసి, నేను వెంట్రుకలు ఇస్తాను నీకు, నీకు ఆ చెయ్యి చేసి పెడతాను వెండితో, అది చేసి పెడతాను, ఇది చేసి పెడతాను అని చెప్పి భగవంతుణ్ణి దగ్గరికి వెళ్ళి బేరసారాలు చేసే భక్తి భక్త్యా. ఎంతకాలం చేస్తాం భగవంతుడి దగ్గర ఈ బేరాలు అన్నాడు. భగవంతుడు కూడా చూస్తూ ఉంటాడు, పిచ్చివాడు, నన్ను తెలుసుకోవడానికి ఇష్టపడకుండా ఈ శరీరం, అనిత్యమైన ఈ శరీరం కోసం, అనిత్యమైనటువంటి ఈ మనుషుల కోసం, అనిత్యమైనటువంటి ఈ వస్తువుల కోసం నన్ను నిజంగా భగవంతుని అమ్ముకుంటున్నాం మనం, మన భక్తిని అమ్ముకుంటున్నాం మనం. భగవంతుని కోసం మనం పూజించడం లేదు, భగవంతుడిని ఉపయోగించుకుంటున్నాం, భగవంతుణ్ణి వాడుకుంటున్నాం మనం. అందుకని మనకు బొమ్మలాంటి వాడు భగవంతుడు, ఆటలాడుకునే ఒక బొమ్మలాంటి వాడు. నా ఉపయోగానికి, నా సౌఖ్యం కోసం నువ్వు ఉపయోగపడితే ఉంటావు ఇంట్లో, లేకపోతే నీకు పూజ ఉండదు, నైవేద్యం ఉండదు. అది ఆర్తభక్తి, అర్థార్థి భక్తి అంటే. అందుకే నారదుల వారు ఏం చెప్తున్నారు, జిజ్ఞాసు భక్తి కావాలి, జ్ఞానీ భక్తి కావాలి, అది నిజమైన భక్తి అంటే. ఎంతసేపు భగవంతుడితో బేరసారాలు చేస్తూ ఉంటాం, ఆ భక్తిని అంత కేవలంగా చూస్తున్నావే భగవంతుణ్ణి. 99 పాళ్ళు మనుషులందరూ కూడా భగవంతుణ్ణి వాడుకుంటున్నారు, బొమ్మలాగా వాడుకుంటున్నారు భగవంతుణ్ణి. భగవంతుడి కోసం ఎవరు పూజించడం లేదు. కనుక వేదాంతం ఏం చెప్తున్నది, భగవత్ స్వరూపం భగవంతుడు, భగవంతుడి కోసమే నువ్వు ఆరాధించగాలి, కానీ భగవంతుణ్ణి దానికోసం, దీనికోసం ఆరాధించవద్దు అంటుంది వేదాంతం. అందుకని ఎంతకాలం పూజలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నీకెందుకు దుఃఖం పోవడం లేదు, నీకెందుకు తృప్తి రావడం లేదు, నువ్వెందుకు బంధా నుంచి బయటపడటం లేదంటే నువ్వు బేరం చేస్తున్నావు భగవంతుడు. ఎలా పోతుంది, భగవంతుడే నాకు సర్వస్వం అని అనుకుంటే ఈ 3 ఒక్క క్షణంలో పోతాయి. అది ఎలా పోతుంది అంటే వేదాంతం చదివితేనే పోతుంది. అందుకని శ్రవణం, మననం, నిధిధ్యాసనం, చెయ్యమని శాస్త్రం చెప్తున్నది. ఎలా చదవాలి, ఏం చెయ్యాలి అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది, దానికి కూడా ఒక పద్ధతి ఉంది అన్నారు. శాస్త్రం ఎందుకండి చదవడం, నేనే ఆత్మను అన్నారు కదా, ఇక్కడే ఉంది కదా ఆత్మ, నేను ఎందుకు శాస్త్రం చదవాలి అనే ప్రశ్న వస్తుంది. ఆత్మ ఇక్కడే కదా అండి ఉన్నది, నేనే ఆత్మని అన్నారు, దానికోసం పుస్తకం ఎందుకు? 100 రూపాయల పుస్తకం అంటారు, 30 రూపాయల పుస్తకం అంటారు, ప్రతిసారి పుస్తకం కొనమంటారు. ఆత్మ ఇక్కడ కదా ఉంది, ఆత్మని గురించి మీరు చెప్పండి, పుస్తకం ఎందుకు? ప్రశ్న వస్తుంది రాదా? స్వామిని మీరు చదువుకున్నారు కదా, మీరు చెప్పేసేయండి, నాకు పుస్తకం ఎందుకు? మళ్ళీ సీడీలు కొనమంటారు, 150 రూపాయల పుస్తకాలు పెట్టి, పుస్తకాలు సీడీలు ఇవన్నీ ఎందుకండి? మీకు తెలుసు, మాకు చెప్పేయండి, మేము అర్థం చేసుకుంటాం. శాస్త్రం ఎందుకు మధ్యలో అంటే, మా గురువుగారు శాస్త్రాన్ని ఉపయోగించే చెప్పారు కనుక నేను కూడా మీకు ఎలా చెప్పాలి? శాస్త్రాన్ని చూస్తూనే మీరు శాస్త్రం చూస్తూనే తెలుసుకోవాలి. నేను అడుగుతా, మీ ముఖం ఇక్కడే ఉంది కదా, మీరు ఎందుకు చూసుకోలేరు అని అంట. ముఖం మీ దగ్గరే ఉంది కదా, మీ ముఖం మీదే కదా, చూసుకో, ఇక్కడే ఉంది కదా ముఖం, చూసుకుంటారు ఎవరైనా ఇక్కడ, ఎవరైనా ఒక్కరైనా మీ ముఖాన్ని మీరు చూసుకోగలరా, మీ కళ్ళను మీరు చూసుకోగలరా? ఇక్కడే ముఖం ఉన్నప్పుడు ముఖాన్ని చూసుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? అద్దం దగ్గరికి వెళ్తారు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. నేను వచ్చి అడుగుతాను, అరే నీ ముఖం అక్కడే ఉంటే అద్దంలో చూసుకుంటావేమిటి అంటే ఏం చెప్తారు? అలా చేశాడండి భగవంతుడు, ఇలా ముఖం నన్ను చూసుకోనీయకుండా. కళ్ళు తనను తాను చూసుకోలేవు, ముఖం తనను తాను చూసుకోలేదు. అందుకని భగవంతుడు అద్దం అనేది తయారు చేసి పెట్టాడు, ఒక పాలిష్డ్ రిఫైన్డ్ మ్యాటర్. అద్దం ముందు నుంచి ఉండే, ఆహా ఎంత అందంగా ఉన్నాను, ఇక్కడ ఎవరైనా అద్దం చూసుకునే వాళ్ళు ఉన్నారా ఇంతవరకు? ఎప్పుడన్నా పుట్టిన తర్వాత అర్థం చూసుకోకుండా ఉన్నవాడు ఎవరూ లేరు. పుట్టిన ప్రతి మనిషి అర్థం చూసుకుంటాడు. ముఖం చూసుకోవడానికి అర్థం ఎంత అవసరమో, నీ ముఖం ఇక్కడే ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా బ్రహ్మము నీవే అయ్యున్నప్పటికీ కూడా శాస్త్రం అనేటటువంటి అర్థం లేకుండా నువ్వు చూడలేవు, తెలుసుకోలేవు. అర్థమైందా? కనుక శాస్త్ర దర్పణం కావాలి. బ్యాక్టీరియా చూడాలంటే ఏం చేస్తారు? మైక్రోస్కోప్. ఎందుకు మైక్రోస్కోప్? కళ్ళతో చూడొచ్చుగా అన్నాడు. కళ్ళతో కనపడదు, మైక్రోస్కోప్తోనే. నక్షత్రాలు చూడాలంటే మైక్రోస్కోప్తో చూస్తారా, టెలిస్కోప్తో చూస్తారా? ముఖం చూడాలంటే అద్దం ద్వారా చూసుకుంటారు. బ్రహ్మాన్ని చూడాలంటే మాత్రం కళ్ళు మూసుకుంటాడు. బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే, ఇక్కడే ఉన్నాడు అక్కడ, హుయామై హుయామై, నేనెవరిని నేనెవరిని అడిగితే, నేనెవరిని అంటే ఈడియట్, ఎందుకు పనికిరాని శుద్ధ ముద్దు స్వరూపం అన్నాడు. ఇదే కనపడుతుంది. అందుకని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేది కాదండి, ఇది తెలుసుకోవలసినటువంటిది. అలుపు లేకుండా నిర్విరామంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, నిర్మలమైన మనస్సుతో. నిన్న చెప్పాను కదా శివరాత్రి టాక్లో, ఏం చెప్పాను? ధార్మికమైన జీవనం కావాలి, నిరాడంబరమైన జీవనం కావాలి, ప్రయత్నం కావాలి. మన ప్రయత్నం లేకుండా, నిరాడంబర జీవనం లేకుండా, ధర్మబోద్ధమైన జీవనం లేకుండా, ఆరోగ్యం లేకుండా మనిషికి ఈ విషయం తెలియదు. కనుక ఏం చేస్తాం, ఎలా చదవాలి అనే దానికి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శాస్త్రం చదవాలి, ఆ శాస్త్రం చదివే పద్ధతి ఏమిటి అన్నారు, దానికి ప్రమాణాలు ఏమిటి, ఈ శాస్త్రమే ఎందుకు చదవాలి తెలుసుకోవాలంటే, మిగతా వాటి ద్వారా ఎందుకు తెలుసుకోకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదంతా పునాది. పునాది లేకుండా భవనం కట్టలేం కదా. ఇంకా ఎప్పుడు మొదలు పెడతారు స్వామిని వారు మాండుక్యం అంటారు. మాండుక్యం మొదలు పెట్టడం అనేది భవనం కట్టడం లాంటిది. మాండుక్య ఉపనిషత్తు భవనం కట్టాలి అంటే స్ట్రాంగ్ పునాది కావాలి. కనుక ఆ పునాది ఏర్పరిచిన తర్వాతే మొదలు పెడతాం భవనం కదా. అందుకని ఆ రాబోయేటటువంటి ఆ పునాది ఇంకా స్ట్రాంగ్ పునాది అన్నమాట. అది అర్థం చేసుకుంటేనే మాండుక్యం అర్థమవుతుంది. కనుక వచ్చే వారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.